अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। आयात वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसां माता ब्रह्मयोनिर्नमोऽस्तुते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
భగవద్గీతా జీవిత విధానంలో మనం మళ్లీ మళ్లీ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఆధ్యాత్మిక స్థితిని అతి ఖచ్చితమైనటువంటి 18 స్థాయిలలో డివైడ్ చేస్తుంది భగవద్గీత. 1వ క్లాసు, 2వ క్లాసు, 3వ క్లాసు, 4వ క్లాసు అని మనం ఎలా తెలుసుకోగలుగుతున్నాము, మన ఆధ్యాత్మిక ప్రగతిని కూడా మనం అంచనా వేసుకోవచ్చు. ఇవాళ ఈ క్లాసులో ఉన్నాను, రేపు ఈ క్లాసులో ఉన్నాను, ఎల్లుండి ఈ క్లాసులో ఉన్నాను. అలాగా 18 రోజుల నుంచి 18 సంవత్సరాల లోపల మొత్తం భగవద్గీతను మీరు మీ జీవితంలో ఒక భాగంగా మలుచుకోవచ్చు. ఆ స్పీడ్ ఆఫ్ లెర్నింగ్ మీ చేతిలో ఉంటుంది. శ్రీకృష్ణుడైతే సాందీపిన ఆశ్రమంలో 64 విద్యలు 64 రోజుల్లో నేర్చేసుకున్నట్ట. శ్రీకృష్ణుడు కనుక నేర్చుకున్నాడు భగవద్గీతలో ఆ మాట అంటలేదు శ్రీకృష్ణుడు, దివ్య కర్మచ మే దివ్యం, మీరు కూడా దివ్యమైనటువంటి జన్మనెత్తిన వాళ్లే. ఇంచేత మానవ శరీరధారి అయినటువంటి ప్రతి ఒక్కడికి కూడా భగవంతుణ్ణి దర్శించేటటువంటి హక్కు ఉంది ప్రయత్నిస్తే. ఇంచేత ఓ శ్రీకృష్ణుడే ఓ దివ్యత్వాన్ని పొందాడు అనేటటువంటిది అయితే అసలు భగవద్గీత చదవటం మనకు అనవసరం అసలు. కానీ భగవద్గీత ఇన్ని వేల సంవత్సరాలు బట్టి మనలో ఇంత ప్రాచుర్యం పొందింది అంటానికి కారణం ఏంటి అంటే, దాన్ని ఉపయోగించుకుని మనం ఆ స్థితికి వెళ్లగలమని. అంచేత చాలా స్పష్టంగా ఆధ్యాత్మిక జీవితంలోని ఈ వర్గీకరణ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 18 కక్షలున్నాయి. ఈ 18 కక్షలలో ఆధ్యాత్మికత అనేటటువంటి ప్రతి వ్యక్తిత్వాన్ని మనం వర్గీకరణ చేయొచ్చు. క్రైస్తుని కానీ, మొహమ్మద్ని కానీ, సూఫీ సెయింట్లు కానీ, బాబాలను కానీ, అవతార పురుషులను కానీ. మళ్ళా అవతార పురుషుల్లో మన శాస్త్రాలే చాలా స్పష్టంగా చెప్తాయి, పరశురాముడు 3 కళలు మాత్రమే కలవాడని, రాముడికి 12 కళ్ళు ఉన్నాయని, శ్రీకృష్ణుడికి 16 కళ్ళు కూడా ఉన్నాయని. అంటే 18 కళ్ళ గురించి చెప్పడం లేదు, 16 చెప్తున్నా, ఇంకా 2 మిగిలాయి అక్కడ పరిపూర్ణత్వానికి శ్రీకృష్ణ దాంట్లో కూడా. అదే అరవిందో చెప్పినటువంటిది, ఇదివరకు ఋషులు చెప్పినటువంటి దానికంటే నేను ముందుకు తీసుకెళ్తున్నాను అని చెప్పడానికి కారణం అది. శ్రీకృష్ణుడి యొక్క అవతారం కూడా 16 కళలే, కానీ అరవిందో దగ్గరికి వచ్చేసరికి 17, 17.5 మధ్యన ఊగిసలాడుతూ ఉంటుంది. 18 ఇంకా పూర్తి కాలేదు, ఇట్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్. ఈ విద్య నేను చెప్పటం ఎవరో పుస్తకాల్లో చెప్పటం కాకుండా మీ అంతటా మీరు అంచనా వేసుకునేటటువంటి సామర్థ్యం భగవద్గీత వల్ల మొట్టమొదట మీకు వస్తుంది. మీరు ఏ స్థితిలో ఉన్నా, మీరు ఎలాంటి మానసిక ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నా కూడా, వ్యక్తుల యొక్క ప్రవర్తన బట్టి, వ్యక్తుల యొక్క జీవిత విధానాన్ని బట్టి, వారు చెప్పినటువంటి విషయాలను బట్టి మీకు భగవద్గీత చదివితే వచ్చేటటువంటి మొట్టమొదటి లాభం ఏంటి అంటే, ఎదుటివాడు యొక్క స్థాయిని కళలలో అంటే డిగ్రీస్, వాళ్ళు కళలు అని చెప్పారు, మనం కూడా డిగ్రీస్ అనే కొలుస్తాం కదా, బిఏ డిగ్రీ, ఎంఏ డిగ్రీ, అలా అని కాకుండా డైరెక్ట్ గా 1 నుంచి 18 డిగ్రీస్లో సంపూర్ణ ఆధ్యాత్మికత యొక్క లిస్ట్ మనకి తెలుస్తుంది. ఆ డిగ్రీల యొక్క వివరణ 4వ అధ్యాయంలో సంపూర్ణంగా ఇస్తాడు. 4వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత అందుకు, 4వ అధ్యాయాన్ని గనక మనం అవగాహన చేసుకోవటానికి ప్రయత్నిస్తే, అవగాహన చేసుకోవటానికి ప్రయత్నంలో మొట్టమొదటి అవగాహన మనం దేనికి వచ్చాం, ఇమం వివస్వతే యోగం. ఈ యోగ విద్య గురించి, ఆధ్యాత్మికత గురించి మీకు ఏ శ్రేణి కావాలన్నా, మాక్సిమం అటైనబుల్ లిమిట్ ఇన్ దిస్ ఫిజికల్ ప్లేన్, ఈ భౌతిక జగత్తులో, మనం ఉన్నటువంటి భౌతిక జగత్తులో సూర్యుడు యొక్క స్థాయిని మించి మీరు ఎదగలేరు. ఎదగాలి అంటే ఎదుగుతాం, ఎదిగిన వాళ్ళు ఉన్నారు హిమాలయాలలో, కానీ ఏంటది తర్వాత కృష్ణా కాన్షియస్నెస్, కృష్ణ యొక్క జీవిత తత్వాన్ని అర్థం చేసుకుని ఆ విధంగా మనం జీవించగలిగేటటువంటి ఉన్నటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తులు ఒక సమూహమే ఉంది, దాన్నే లలితా సహస్రనామంలో వాటిలో సిద్ధౌఘ అని పిలుస్తాం. హిమాలయాలలో, ఈజిప్టులో, అక్కడ కనీసం అటువైపు ఆ సిద్ధౌఘ గ్రూప్ లో జీవించున్నటువంటి వ్యక్తులు కనుక మీరు పరిచయం అవుతే, పుస్తక జ్ఞానం ఏది, నాకు డైరెక్ట్ గా జ్ఞానం ఏం లేదు, పుస్తకాల్లో చదివిందే చెప్తున్నాను నేను మీకు, 60,000 సంవత్సరాలు వాళ్ళ కనీస వయస్సు అంటే, 60,000 సంవత్సరాలు ఉంటే గానీ అసలు మీరు జీవించి ఉండి, కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్లో ఉంటే గానీ మీరు ఆ సముదాయంలో వెళ్లటానికి వీల్లేదు. మీరు ఇంకా అక్కడ నుంచి వాళ్ళ జీవితాన్ని ఎన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు మల్టిపుల్స్ గా ఉంటాయో ఊహించుకోండి, కానీ వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు భౌతిక జగత్తులో. కొంతమందికి వాళ్ళు వాళ్ల యొక్క విశేషాలను చెప్తూనే వింటారు, చాలా మంది పెదవి విరిచేసి మనకెందుకు లేని వదిలేస్తూ ఉంటారు. వదిలేసినా కూడా వాళ్ళు మంది వదలరు, గురువుల యొక్క గొప్ప అంతే కదా, వాళ్ళు నువ్వు గురువు కాదు పో అన్నాడు అనుకో, వాడు వదిలేస్తే ఇంకా గురువే ఉంది. ఆ జ్ఞానం అంతా కూడా మీకు ఈ 4వ అధ్యాయంలో లభిస్తుంది, మొత్తం లభిస్తుంది మీకు చాలా జాగ్రత్తగా గమనించుకుంటే. ఇమం వివస్వతే యోగం, సూర్యుడిని పట్టుకోండి మొట్టమొదట పరిణామక్రమంలో, సూర్యుడి యొక్క జీవిత విధానంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయో, మన యొక్క జీవిత విధానంలో కూడా అలాంటి పరిస్థితులే ఏర్పడతాయి. సూర్యుడు చుట్టూ 9 గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. గ్రహము అంటే గ్రహించేది, మనలో కూడా నవరంధ్రాలు ఉన్నాయి, నవరంధ్రాల ద్వారా గ్రహిస్తాం. కానీ శిరస్సు పైన ఉన్నటువంటి రంధ్రాల ద్వారా గ్రహించటం, విడుదల చేయటం అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అనేటటువంటి భావన మనకు అర్థమవుతోంది. కానీ కర్మేంద్రియాలలో 2 రంధ్రాలున్నాయి దిగువ భాగంలో, దాన్ని గ్రహాలుగా ఉపయోగించుకోవటం ఇంకా మనం తెలుసుకోలేకపోతున్నాం. సూర్యుడి యొక్క జ్ఞానము, ఇమం వివస్వతే యోగం, మీకు ఈ జ్ఞానాన్ని మొట్టమొదట పట్టుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. పట్టుకోవటానికి ప్రయత్నం చేయటంలో చాలా స్పష్టమైనటువంటి నిర్దేశము నిన్న మనం చదువుకున్నాం, చాతుర్వణ్యం మయా సృష్టివ గుణకర్మ విభాగశః. ఇక్కడ మనకున్నటువంటి కులగోత్రాలు, మనం అనుకుంటున్నటువంటి వాటి గురించి అసలు శ్రీకృష్ణుడు మాట్లాడటంలే, అసలు ఆ స్థాయిలో ఆలోచించే వ్యక్తికి అసలు ఆధ్యాత్మికత అక్కర్లే. ఆధ్యాత్మికత ఇంకా వాడు దీన్ని పట్టుకునే వేళ్లాడుతూ ఉంటే భౌతిక జగత్తులో ఇంకా ఆధ్యాత్మికత ఏంటి? కానీ అక్కడ మరి దేని గురించి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు? సూర్యుడు నుంచి నేర్పినటువంటి యోగ విద్య భూమిలోకి 7 కిరణాల రూపంలో కిందకి దిగుతుంది, అది అందరికీ తెలిసినదే. కానీ తమాషా ఏంటంటే, మేం కూడా ఆఖరికి పిల్లలకి పాఠాలు చెప్తున్నప్పుడు సూర్యుడు యొక్క కిరణం 7 రంగులుగా మారుతుంది ప్రిజం ద్వారా, అంటే ఒక గాజు పట్టి గుండా వెళ్తున్నప్పుడు చెప్తుంది. దీన్ని కనిపెట్టినవాడు ఎవరు మొట్టమొదట అంటే న్యూటన్ అని చెప్తాం. అన్ఫార్చునేట్, అది యజుర్వేదంలో, శుక్ల యజుర్వేదానికి కనీసం వయస్సు నిర్ణయించింది ఏంటంటే 95,000 సంవత్సరాలైనా అయి ఉంటుంది అని. అంత పురాతనమైనటువంటి ఆ పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది, సూర్యుడు యొక్క 7 కిరణాలకు వాటి రోగ నివారణ సామర్థ్యాన్ని బట్టి పేర్లు ఇవ్వబడ్డాయి. వర్షము యొక్క బిందువుల నుంచి ఆ సూర్యకిరణాల యొక్క సామర్థ్యము కిందకు దిగుతుంది. శుక్లయజుర్వేదంలో ఉన్నటువంటి ఒక మంత్రం. మనం వేదాలంటే ఏంటో అనుకుంటాం, వేదాల్లో ఈ సైన్స్ అంతా ఉంది, అంతకంటే దాటి ఏం లేదు. సూర్య విజ్ఞానము ఈజ్ ఈక్వల్ టు సైన్స్. మీరు తీసి చూడండి ఒకసారి, కొంచెం ధైర్యం చేసి, పుస్తకం అర్థం కాదు అనుకుని కాకుండా పుస్తకం తీసి చూస్తే మీకే అర్థమవుతుంది. అందులో సూర్యుడు యొక్క వివరణ తప్ప, సూర్యుడు ఈ సంపూర్ణ సృష్టికి మూల విరాట్ ఎలా అయ్యాడు, సూర్యుడు నుంచి ఈ సంపూర్ణ జ్ఞానం ఎలా వస్తుంది అన్నది చెప్తూ అక్కడ కూడా మనకి నాలుగు వేదాలే ఉంటాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఇక్కడ మళ్ళా యజుర్వేదంలో రెండు రకాలైనటువంటివి, శుక్లయజుర్వేదము, కృష్ణ యజుర్వేదము. ఈ వివరణ ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఈ వేదాలంటే ఏమిటి అనే దాన్ని కూడా మనం మెల్లిమెల్లిగా ఇవాళ చదువుకునే దాంట్లో చదువుకుంటాం. కానీ చాలా ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే, సూర్యుడు నుంచి వచ్చేటటువంటి ఏడు కిరణాలే ఈ సంపూర్ణ సృష్టికి కారణము. ఆ ఏడు కిరణాలే మన శరీరములో ఐదు జ్ఞానేంద్రియాలుగా 2+2 = 2+2 = 4 అంతరింద్రియములుగా పనిచేస్తున్నాయి. 5+4 = 9 సూర్యుడు చుట్టూ ఉన్నటువంటి నవగ్రహాలు నవరంధ్రాలు అవుతే, మన శరీరంలో ఉన్నటువంటి నవరంధ్రాలు కూడా సూర్యుడికి ఆ గ్రహాలు ఎలాగోతే జ్ఞానాన్ని చేరవేస్తున్నాయో. మళ్లీ ఆ సెంటెన్స్ ని జాగ్రత్తగా అవగాహన చేసుకుని, సూర్యుడు వద్దకు మన యొక్క ఉనికి, మన యొక్క పరిస్థితులు చేరవేసేటటువంటి ఏజెంట్స్ గ్రహాలు, సూర్యుడి నుంచి శక్తిని మన వద్దకు పంపిస్తూ ఉంటాయి, మన నుంచి శక్తిని సూర్యుడి వద్దకు పంపిస్తూ ఉంటాయి. ఇందులో 4 గ్రహాలు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి భౌతిక జీవితంలో మానవుడి మీద. మిగతా 5 గ్రహాలు ఇంకా మానవుడి జీవితం మీదకి ప్రభావితం ఎందుకు చూపించటం లేదు అంటే, మానవీయ చేతనత్వము సూర్యుడు యొక్క ఆ కిరణ సామర్థ్యాన్ని పట్టుకోలేకపోతున్నాయి. మనం పట్టుకోగలిగేటటువంటి 4 కిరణాలు ఏంటో కూడా చాతుర్వణ్యం మయా సృష్టివ గుణకర్మ విభాగశలో చెప్పాడు. ఎరుపు రంగు కిరణాన్ని మనం పట్టుకోగలం. ఎరుపు రంగు అంటే ఏంటి, యాక్టివిటీ. ఏదైనా ఒక వస్తువు యొక్క సామర్థ్యాన్ని మనం కొలవాలి అంటే అది చేసేటటువంటి యాక్టివిటీ వల్ల మాత్రమే మనం కొలగలం. ఎవరి సామర్థ్యం ఎక్కువ అన్నది వాడి యొక్క కైనెటిక్ ఎనర్జీ అంటాం ఫిజిక్స్ లో, వాడు చేసేటటువంటి మోషన్. ఒకడు గంటకి 20 మైళ్ళు వెళ్తే ఇంకోటి గంటకి 30 మైళ్ళు వెళ్తే, గంటకి 30 మైళ్ళు వెళ్లిన వాడు ఎక్కువ శక్తివంతుడు. ఇది ఎరుపు రంగు ద్వారా మనం గ్రహిస్తాం. ఎరుపు రంగు అనేటటువంటి సూర్యుడి యొక్క కిరణమే లేకపోతే, ఈ కంపారిజన్ ఉందే శక్తి యొక్క కంపారిజన్, యాక్టివిటీ యొక్క కంపారిజన్ మనం చేయలేము. అది ఫస్ట్ పాయింట్. రెండవది ఆరెంజ్ కలర్ టేస్ట్. ఏ ఫుడ్ తినొచ్చు, ఏమి తినకూడదు, ఎన్సీసీలో వాటిలో చెప్తూ ఉంటారు. అడవిలో ఎక్కడైనా ఇరుక్కుపోతే ఏ ఆహారం తినాలి, ఎవడో మనకి తీసుకొచ్చి పెట్టాడు కదా, అంచేత వాళ్ళు ఏం చెప్తారు, మీరు కాస్త గడ్డినో ఏదో ఆకు ఏదో తినాలి కనుక మీరు తినేటటువంటి ఆకునో గడ్డినో కాస్త నవిలి చూడండి, చేదుగా కానీ ఉంటే తినొద్దు, అది ఆరోగ్యానికి మంచిది కాదు. చేదు లేకపోతే ధైర్యంగా తినేయండి ఆకుల్ని. ఆరెంజ్ కలర్ టేస్ట్ రుచిని తెలుపుతుంది. దాని తర్వాత ఎల్లో కలర్ నాలెడ్జ్ జ్ఞానము. జ్ఞానాన్ని బట్టి కూడా మనం బేరీజ్ చేసుకుంటాం కదా, మనుషులకు విలవిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని బట్టి కూడా మనం బేరీజ్ చేసుకుంటాం. ఏదైనా ఒక వస్తువుని మనం కొనాలంటే మన యొక్క అభిరుచిని బట్టి మనం వస్తువుని కొంటూ ఉంటాం. ఇదంతా కాకుండా మనం ఇంకోటి ఏంటి, మనం ఆ వస్తువు కొనాలి కానీ దాన్ని పొందేటటువంటి శక్తి మనకు ఉండాలి. అంచేత శక్తి, రుచి అంటే అభిరుచి, దాని తర్వాత ఆ వస్తువుని ఉపయోగించుకునేటటువంటి జ్ఞానం ఉండాలి. కంప్యూటర్స్ అయితే కొనేసి పెట్టేసుకోవచ్చు చాలా మంది, పెద్ద కష్టమేం కాదు ఈ కాలంలో. కానీ ఆ కంప్యూటర్స్ యొక్క అసలైన సిసలైనటువంటి ఉపయోగం ఇంకా ప్రపంచానికే అందలేదు. కంప్యూటర్ కనిపెట్టినటువంటి సైంటిస్ట్కే కంప్యూటర్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. శక్తి అయితే ముందు కనిపెట్టేస్తారు. ఈ ఉదాహరణ అర్థం చేసుకోండి, ఆ చాతుర్వణ్యంలో వస్తుంది, ముందు యాటమిక్ ఎనర్జీ కనిపెట్టేస్తాడు వాడు, కొంప మురుగుతుంది. కొంప మురిగిన తర్వాత యాటమిక్ ఎనర్జీ వల్ల కొన్ని లక్షల మంది చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి ట్యూబ్లైట్ వెలుగుతూ ఉంటుంది, జ్ఞానం వస్తూ ఉంటుంది. ఇంచేత అభిరుచులు మారుతాయి కనుక చంపటం మంచిది కాదు. చంపటం మంచిది అనుకునే రుచి ఉంటే అసలు దాన్ని పీస్ఫుల్ పర్పజెస్ కోసం, యుద్ధాన్ని చేయకుండా ఉండటం కోసం, పరమాణు శక్తిని ఉపయోగించుకోవాలి అనేటటువంటి అవగాహనే రాదు. అంచేత శక్తి, శక్తి తర్వాత రుచి అభిరుచి, దాని తర్వాత జ్ఞానము. ఇంతవరకు ప్రతి వ్యక్తికి సెల్ఫ్ పాయింటెడ్ సాధనే, ప్రతివాడికి తన అందరికంటే ఎక్కువ శక్తివంతుడు అవ్వాలని ఉంటుంది. ప్రతివాడి అభిరుచి కూడా ఎలా ఉంటుంది, వాడి యొక్క అభిరుచిని అందరూ పొగడాలి, ఎంత బాగా తెచ్చావో, ఎంత బాగా చేసావో. టీవీ అడ్వర్టైజ్మెంట్లో ఏదో ఉజాలాగా ఏదో చేస్తూ ఉంటుంది కదా, ఉజాలా మహిమ అంటే ఆవిడ పాపం కోపం వస్తున్నప్పుడు భర్త చెప్తాడు, కాదు తల్లి నువ్వే చాలా బాగా చేసావు, బట్ట అవుతాట అది కని అభిరుచి. ఈ అభిరుచి కాకుండా జ్ఞాన సంపద పెంచుకోవాలని ఉంటుంది. ఈ మూడింటిని మన శరీర విజ్ఞానంలో మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము అని చెప్పు ఉంటాం. ఆ జ్ఞానాన్ని, ఆ విషయాల గురించి 15వ అధ్యాయంలో చాలా డీటెయిల్ గా శ్రీకృష్ణుడే చెప్తాడు. కానీ ప్రస్తుతానికి ఇదిగో చక్రాలు అనుకున్న కింద ఉన్నటువంటి మూడు. ఇవి కాకుండా గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగులో మొట్టమొదటిసారి వ్యక్తికి తనకు యొక్క శక్తిని, తన దగ్గర ఉన్నటువంటి రుచులను, తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకు పంచిపెట్టాలి అనేటటువంటి జ్ఞానం వస్తుంది. ది అదర్స్ బికమ్ మోర్ ఇంపార్టెంట్. గ్రీన్ కలర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఆ గ్రీన్ కలర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మిగతా రంగులున్నాయే, ఏంటి మిగతా ఉన్నటువంటి రంగులు మనకి, గ్రీన్ తర్వాత బ్లూ, ఇండిగో, వైలెట్, ఇవి ఇంకా భూమి మీదకి దిగలేదు. ఇవి కూడా భూమి మీదకి ఎప్పుడైతే దిగుతాయో ప్రిడిక్షన్ ఉంది. ఇప్పుడు ఇంత తొందరపడి ఈ క్లాసులు అవి అన్ని కండక్ట్ చేయడానికి మొట్టమొదటి కారణం ఏంటి అంటే, వైలెట్ కలర్ ని కనుక సర్వరోగ నివారణగా ఉపయోగించుకునేటటువంటి పరిస్థితులు అతి త్వరలో రానున్నాయి 50 సంవత్సరాల లోపల అని 1970లో రాశాడు. 50 సంవత్సరాల లోపల అని దగ్గర పడ్డాం మనం. వైలెట్ కలర్ ఉపయోగించుకోవటం అంటే అర్థం ఏంటన్నమాట, సూర్యుడు యొక్క 7 రంగుల్ని ఉపయోగించేసుకోవటం. అంటే ఇండైరెక్ట్ గా ఏమొచ్చింది, మన యొక్క గ్రీన్ కలర్ చక్రం, దాన్ని అనాహత చక్రం అని కూడా అంటాం, దానిపైన బ్లూ కలర్ చక్రం విశుద్ధి చక్రము, దానిపైన ఇండిగో ఆజ్ఞా చక్రము, దానిపైన వైలెట్ కలర్ చక్రము సహస్రారము. ఈ 4 రంగుల్ని కనుక మనం ఉపయోగించు, ఈ మిగతా 3 రంగుల్ని కూడా మనం ఉపయోగించుకోగలిగితే మొత్తం 7గా అయ్యే. మరి సూర్యుడి చుట్టూ మనం చెప్పుకునేవి ఎన్ని గ్రహాలు, 9 గ్రహాలు. దీనికి కూడా ఒక అద్భుతమైనటువంటి సాధనా రహస్యం విడిపెట్టాడు. చాలా మంది వ్యక్తులు, చాలా మంది గ్రహాలను మేము నమ్మము, గ్రహగతులు మేము నమ్మము, భూమి మీద మేం చేసినట్టు జరుగుతాయి కానీ గ్రహాల వల్ల ఏం జరుగుతాయి అని చెప్పుకున్నా ఇవాళ ఏ రోజు అంటే వాడు ఏదో ఒక గ్రహం పేరు చెప్పాల్సిందే. సండే నుంచి సాటర్డే వరకు వాడి కర్మ ఏంటి అంటే, వాడు గ్రహాలని నమ్మినా నమ్మకపోయినా వాడి జీవితపు రోజుల్ని కనుక గుర్తించాలి. ఎన్ని రోజులు జరిగాయంటే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, మళ్ళా సండే. చైనీస్ భాషలో వెళ్ళిపోండి, ఆఫ్రికన్ భాషలో వెళ్ళిపోండి, క్రిస్టియన్స్కి వెళ్ళిపోండి, ముస్లింస్కి వెళ్ళిపోండి, ఎక్కడికైనా వెళ్ళిపోండి, సర్వజనీయమైనటువంటి ధర్మం అని చెప్తూ ఉంటాను కదా. ధర్మం యొక్క ముఖ్య లక్షణం ఇదే, మతాతీతమైన వ్యక్తిగతమైనటువంటి మీ యొక్క నమ్మకాలకి అతీతమైనటువంటి ఒక సైకిలిక్ ప్రాసెస్ 7 రోజులలో తిరుగుతూ. ఎందుకు 7 రోజుల్లో తిరుగుతూ ఉంటుంది సూర్యుడు చుట్టూ? మానవుడు అర్థం చేసుకోగలిగేవి ఈ 7 గ్రహాలే. ఈ 7 గ్రహాలే కాకుండా ఇంకా 2 గ్రహాలు మనం చెప్పుకుంటూ ఉంటాం, రాహు, కేతు. చాలా మందికి వాటి పేర్లు వింటేనే భయం, చాలా భయం. రాహు, కేతు, శనిగారంటే ఇంకా భయం చాలా మందికి. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఇవి చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఆ ప్రముఖ పాత్ర ఎలా వహించబోతున్నాయి, ఈ రాహు కేతు అనేది ఇవాళ చదువుకోబోయేటటువంటి శ్లోకాల్లో వస్తాయి. అంచేత ఈ జ్ఞానాన్ని మనం గుర్తుంచుకుని చదువుదాం. భగవద్గీత 4వ అధ్యాయం మొత్తము మనకి సూర్య విజ్ఞానం చెప్తోంది. సూర్య విజ్ఞానంలో సూర్యుడు యొక్క 7 కిరణాల గురించి చెప్తోంది. ప్రస్తుతం మానవ జాతి యొక్క చరిత్ర 4 కిరణాలలో మాత్రమే నిబిడీకృతమై ఉన్నది. రాబోయేటటువంటి మానవ జాతి చరిత్ర మిగతా 3 కిరణాలలో ఉన్నది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని మిగతా శ్లోకాలు చదువుకుందాం మనం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ, ఈ విధంగా అర్థం చేసుకుని, ఏవం జ్ఞాత్వా, ఈ విధంగా అర్థం చేసుకుని కృతం కర్మ, మీ పనులు మీరు చేసుకోండి. పూర్వైరపి ముముక్షుభి, పూర్వకాలంలో ఇప్పుడే కాదు సాధనా విధానంలో యోగ విద్యను ఎవరు అనుష్ఠించదలుచుకున్నా చచ్చినట్టు సూర్య విద్య వరకే రావాలి. దాని తర్వాత దానికి సబ్టైటిల్స్ సబ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు వాళ్ళు. కానీ రావాల్సినటువంటి విజ్ఞానం ఎక్కడొస్తుంది? సూర్యుడి దగ్గరికే. అందుకే రామాయణ మహాభారతాలు త్రేతాయుగంలో రామాయణ భారతంలో కూడా ఎప్పుడు సూర్యుడు తప్ప మిగతా విషయాల గురించి యోగ విద్య గురించి మాట్లాడలేదు ఎవరు కూడా. రావణాసురుని చంపాలి, ఆదిత్య హృదయం. రాజులు ఇక్ష్వాకు వంశపు రాజులు ఎలాంటి రాజులు? ప్రాణజాయి పరు వచనన జాయి. ఆ ఇక్ష్వాకు వంశపు రాజుల యొక్క అద్భుతమైనటువంటి సామర్థ్యం ఏంటంటే ప్రాణం పోతే పోవచ్చుగాక కానీ మా మాట పోకూడదు అనేటటువంటి సత్యసంధత కలిగినటువంటి రాజులందరూ కూడా సూర్యవంశపు రాజులే. మహాభారతంలోకి వస్తాం మనం. దూర్వాసుడు కుంతీదేవికి ఇచ్చినటువంటి వరదానం సూర్యుడికి సంబంధించింది. ఇంకా సూర్యుడి దగ్గర నుంచి మిగతా తత్వాలన్నీ వస్తాయి. పంచపాండవుల యొక్క తత్వాలు కూడా సూర్యుడి యొక్క తత్వాలే. వనంలోకి ఓడిపోయిన తర్వాత అరణ్యవాసంలోకి వెళ్తూ ఉంటే వాళ్ళకి ఆహారం కావాలి అంటే సూర్యుడి నుంచి వచ్చినటువంటి అక్షయ పాత్రే. అంచేత ఇంకా మనం ముందుకు వెళ్తే శ్రీకృష్ణుడి యొక్క పెళ్లికి, సత్యభామతో పెళ్లికి జరగటానికి కారణం సూర్యుడి నుంచి పొందినటువంటి శమంతకమణి. సూర్య విజ్ఞానమే, అంతా సూర్య విజ్ఞానమే. ఆ సూర్య విజ్ఞానాన్ని తెలుసుకుని పూర్వైరపి ముముక్షుభి, ముముక్షులంటే ఈ ముక్తిని, ఈ భౌతిక జగత్తు యొక్క జీవిత విధానాన్ని దాటి బయటికి వెళ్లాల్సిన వ్యక్తులు నేర్చుకున్నారు. కురు కర్మైవ తస్మాత్వం పూర్వై పూర్వతరం కృతం. అంచేత నువ్వు ఎలా చేయాలి? నేను చెప్తున్నానని చేయకన్నాడు శ్రీకృష్ణుడు. ఇదివరకు సాధకులు చేశారు, ఇదివరకు వాళ్ళు కూడా చేసే పూర్వై పూర్వతరం కృతం. పూర్వకాలంలోనే కాదు, తాతలే కాక ముత్తాతలు కూడా వాళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి కర్మే చేశారు. ఏ విధమైనటువంటి కర్మ? సూర్యుడు యొక్క ప్రభావాన్ని జీవితంలో అర్థము చేసుకుంటూ చేయగలిగేటటువంటి కర్మ. సూర్యుడు యొక్క ప్రభావం మన జీవితాల మీద ఎలా తెలుస్తుందో తెలిపేటటువంటి జాతక చక్రము ఈనాడు ఎలాగా ఏగతికి పాలైంది, ప్రమోషన్ వస్తుందా రాదా, అమ్మాయికి పెళ్ళవుతుందా, అవి ఏమి ఉండదు జాతక చక్రంలో. జాతక చక్రంలో ఏముంటుంది? మీ శరీరాల్లో ఉన్నటువంటి గ్రహాల పరిస్థితి బాహ్య జగత్తులో మీరు పుట్టినప్పుడు ఎలా ఉందో తెలుపుతుంది. దాన్ని అర్థం చేసుకోవాలి. పుట్టినటువంటి శిశువు యొక్క శరీరములో గ్రహగతులు మాట్లాడలేడు కదా, వాడేం పనులు చేయలేడు కదా, అప్పుడే పుట్టినటువంటి వాడే. మరి వాడి శరీరంలో బాహ్య జగత్తులో ఉన్నటువంటి గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయో తెలిపేటటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రం. ఎందుకు అద్భుతమైనటువంటి శాస్త్రం? తల్లిదండ్రులు సమాజం ఏం చేయాలి అంటే అది తెలుసుకున్న తర్వాత దానికి అనుగుణ్యంగా వాడి జీవితాన్ని చిన్నప్పటి నుంచి మలచాలి. బాధ్యత చాలా పెద్ద బాధ్యత భారతీయ జీవిత విధానం మన మీద పెడుతుంది. జ్ఞానయోగము సాధారణమైనటువంటి యోగం కాదు. పిల్లవాడు పుట్టాడు, ఎలా పుట్టాడు, ఏ విధంగా పుట్టాడు, వాడి యొక్క పూర్వపరాలు ఎలాంటిది, వాటి గురించి వేరే శాస్త్రం ఉన్నప్పటికీ పుట్టిన తర్వాత తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఏం చేయాలి అంటే వాడి యొక్క జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులకి అనుగుణ్యముగా మాత్రమే ప్రతిదీ జరపాలి. ఆఖరికి పేరు పెట్టడం దగ్గర నుంచి చివరికి ఏ స్థితికి వచ్చాం మనం అసలు జాతక చక్రం? మన శరీరంలో ఉన్నటువంటి గ్రహాలకి బాహ్య జగత్తులో ఉన్నటువంటి గ్రహాలకి మధ్య సంబంధాన్ని మర్చిపోయి కానీ మీకు ఇష్టం ఉన్నా లేకున్నా సంబంధాలు ఉన్నాయి. ఆ చక్రం అలాగే తిరుగుతుంది. ఏవం ప్రవర్తితం చక్రం, కర్మయోగాలను చెప్తాడు. ఈ చక్రం అలాగే తిరుగుతుంది. సూర్యుడు, సూర్యుడు తర్వాత చంద్రుడు, చంద్రుడు తర్వాత కుజుడు, కుజుడు తర్వాత బుధుడు, బుధుడు తర్వాత గురుడు, గురుడు తర్వాత శుక్రుడు, శుక్రుడు తర్వాత శని, మళ్లీ మీ జీవితంలో మళ్ళా సూర్యుడు. ఈ గ్రహాలు అలాగా మీ జీవితాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నారు. మీరు తెలుసుకుంటే ఆనందం, తెలుసుకోకపోతే ఇప్పుడున్నటువంటి జీవిత విధానం వస్తుంది మనకి. అందువల్ల కిం కర్మ, నేనేమి చెయ్యాలి, కిం అకర్మ, నేనేమి చేయకూడదు. కవయోప్యత్ర మోహిత, కవి అనేటటువంటి మాట భగవద్గీతలో ఎక్కడెక్కడ వస్తే అక్కడ పోయేటని కాదు అర్థం. ప్రపంచంలో గ్రహాల యొక్క ఛందస్సు, గ్రహాల యొక్క గతిని, లయబద్ధతను, ప్రతి గ్రహము దాని యొక్క లయబద్ధత ఉంది. చంద్రుడు 2.5 రోజుల్లో తిరుగుతాడు, 7.5 సంవత్సరాలలో 2.5 సంవత్సరాల్లో శని తిరుగుతూ ఉంటాడు. ఒక్కొక్క జాతక చక్రాల్లో ఉన్నటువంటి రాశిని, ఒక్కొక్క ఛందస్సు ఉంది ఒక్కొక్క గ్రహానికి. దాన్ని బాగా తెలుసున్నటువంటి వ్యక్తిని పూర్వకాలంలో కవి అనేవారు. అంతా కూడా జీవితానికి సంబంధించిందే పూర్వకాలంలో ఉండేటటువంటి యోగ విద్య. ఆ కవికి డౌట్ వచ్చేది, అంటే గ్రహగతులు పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తికి కూడా కిం కర్మ, ఏ పని చేయొచ్చు, ఎవడు వాడు ఎటువంటి పనులు చేయాలని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. సూర్య విజ్ఞానాన్ని అర్థం చేసుకుని సూర్యుడు ద్వారా ఆ ఏడు గ్రహాలలో, ప్లస్ ఇంకా రెండు గ్రహాలు ఉన్నాయి రాహు కేతువు, దాని గురించి నేను మాట్లాడటలేదు ఇంకా. ఆ గ్రహాల ద్వారా పృథ్వీ మీదకు వస్తున్నటువంటి కిరణాలను పట్టుకుని ఏడు కిరణాలను, వీడి యొక్క ఏడు కిరణాలతో దాన్ని సామంజస్యం పెట్టుకోవాలి. చెప్పడం చాలా తేలిగ్గానే ఉంది. డాక్టర్ అంటే ఎవడు? వచ్చినటువంటి రోగ నిర్ధారణ చేసి రోగానికి తగిన మందు వేసి రోగం తగ్గించేసేవాడు, సింపుల్ గా చెప్పేశాం. కానీ రోగ నిర్ధారణ చేయటానికి చేస్తాడు డాక్టర్ అక్కడ, వాడి వెనకాత ఎంత నాలెడ్జ్ కావాలో. వేసుకున్న తర్వాత రోగ నిర్ధారణకి తగినటువంటి ఆహారాన్ని, తగినటువంటి వ్యవహారాన్ని పేషెంట్కి చెప్పాలి. చెప్పాక పేషెంట్ ఏం చేయాలి? దాన్ని జాగ్రత్తగా పాటించాలి. పాటించేటట్టు చూసే బాధ్యత కూడా డాక్టర్దే. ఇవంతా మనం చెప్పాం డాక్టర్ అంటే చాలా సింపుల్ గా చెప్పేస్తాం, అలాగే చాలా సింపుల్ గా నేను చెప్పేస్తున్నా. కానీ చెయ్యాలి అంటే నాకు తెలియదు ఎలా చేయాలో. కానీ చేయవలసినటువంటి విధానం ఏంటి? ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు గ్రహాలు పృథ్వీకి ఉన్నటువంటి కోణాలు బట్టి గ్రహాల యొక్క గతులు మారుతూ ఉంటాయి, స్థితులు మారుతూ ఉంటాయి. ఆ మారినటువంటి స్థితుల వల్ల మన పృథ్వీ మీదకు వచ్చేటటువంటి గ్రహాల యొక్క కిరణాలు మారుతూ ఉంటాయి. ఇంతవరకు లెక్క పెట్టడం చాలా తేలికే. దాని తర్వాత ఆ కిరణాలు మన వెన్నుపూస మీద ఉన్నటువంటి గ్రహాలకి అనుగుణ్యమైనటువంటి రంధ్రాలలోకి దూరుతాయి. దూరిన తర్వాత ఏం చేయాలి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి తెలియదు మనకి. కానీ అన్నం తిన్న తర్వాత అరగాలి. ఎలా అరగాలో మనకు తెలుసా? కానీ అరిగిపోతుంది కదా, చూడాలి. చూసేటటువంటిప్పుడు మన కళ్ళల్లో ఉన్నటువంటి కోన్స్, రాడ్స్, ఆ రంగులకి యాక్టివేట్ అయ్యేటటువంటి వేరియస్ కణాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అవేమి మనకి తెలియదు. తెలియకపోయినా మనకి ఎరుపు రంగు గుర్తించగలుగుతున్నాం, మనం పసుపచ్చ రంగు గుర్తించగలుగుతున్నాం, అన్ని రంగులు గుర్తించగలుగుతున్నాం. అందుకే ఒకే ఒక ఫార్ములా, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ప్రకృతి మిమ్మల్ని ఎలా జీవించమన్నదో, ప్రకృతి మనల్ని ఎలా జీవించమన్నదో అలా జీవించాలి. ప్రకృతి ఎలా జీవించమన్నదో, నువ్వు ఎలా ఇష్టపడతావు అలా కాదు. చాలా జాగ్రత్తగా ఆ భగవద్గీత యొక్క ఆ జ్ఞానయోగం ఏం చెప్తుందో అర్థం చేసుకో. మీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తామంటే అసలు యోగ విద్య కాదది. ఈ జ్ఞానం మనకి పూర్తిగా అవగాహన లేకపోయినా మనలో ఉండేటటువంటి స్పందనలు, మనలో ఉండేటటువంటి ప్రేరణలు ప్రకృతికి అనుగుణ్యంగానే, ఆ సూర్యుడు యొక్క కిరణాలకి అనుగుణ్యంగానే ఉంటాయి. కనుక కవయో పెత్ర మోహిత, ఈ గ్రహగతుల గురించి తెలిసిన వాళ్ళు కూడా మోహంలో పడిపోతారు. వాళ్ళకు కూడా తెలియదు ఎందుకు మోహంలో పడతారు, నేను అనేటటువంటిది అడ్డు తగులుతూ ఉంటుంది. కవయో పెత్ర మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్గ్యాత్వా మోక్షశేషుభాత్. కవులు కూడా, కవులు అంటే సూర్య విజ్ఞానాన్ని గ్రహగతుల్ని బాగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులకు కూడా ఏది కర్మ ఏది అకర్మ అనేది తెలీదు. అయినప్పటికీ నేను నీకు చెప్తాను, జగద్గురు అంటే అర్థం ఏంటంటే శిష్యుడు అడగకుండానే శిష్యుడు యొక్క ప్రాబ్లం ని గుర్తించాలి ముందు. దాని తర్వాత శిష్యుడు చాలా సింపుల్ గా అనుకుంటాడు కదా, ఏముంది సూర్యుడి నుంచి కిరణాలు వస్తాయి టా, ఆ సూర్యుడు చుట్టూ ఉన్నటువంటి గ్రహాలు లాంటి గ్రహాలే మన వెన్నుపూసలో ఉన్నాయి టా, ఈ వెన్నుపూసలో ఉన్నటువంటి గ్రహాల వల్లే మనం కూడా పనిచేస్తూ ఉన్నాముట, అయిపోయింది ఇంకా మనం చేసేది ఏముంది అంతా అదే చేస్తుంది అనుకుంటాడేమో. కాదు, నిర్ణయించుకునేటటువంటి భారము నీ మీద ఉంది. భగవద్గీత మొత్తం అయిపోయాక 18వ అధ్యాయంలో చివరిలో చెప్తాడు మళ్ళా, నేను అంతా చెప్పాను నీకు, అయినప్పటికీ కూడా యథేచ్ఛసి తదాకులు నీ ఇష్ట ప్రకారం చేయి, నేను చెప్పానని మాత్రం చేయకు. నిర్ణయించుకునేటటువంటి హక్కు ఎప్పుడూ కూడా మన భారతీయ ఆధ్యాత్మికత స్వతంత్రం. ఇంత ఫ్రీడమ్ మనకి ఇంకా ఎక్కడా దొరకదు. డెమోక్రసీ డెమోక్రసీ అని మనం ఆరుస్తాం తప్ప డిక్టేటర్షిప్ మొత్తం ఉండవలసినటువంటి యోగ విద్యలో, ఎందుకంటే యోగ విద్య పూర్తి డిక్టేటర్షిప్పే, గురువు ఏం చెప్తే నోరు మూసుకొని చేయాలి. అలాంటి డిక్టేటర్షిప్ ఉన్నటువంటి యోగ విద్యలో కూడా ఎంత డెమోక్రసీయో, యథేచ్ఛసి తథా గురువు అంటాడు. అంచేత ఇక్కడ కూడా ఏమని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు, కర్మ ఏమిటి అకర్మ ఏమిటి నిర్ణయించుకోవటం చాలా కష్టమే, అయినా కూడా నేను నీకు దాన్ని చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తాను. అది చెప్పటం వల్ల ఏమవుతుంది, మోక్షసే అశుభాత్, అశుభము నుంచి నువ్వు ముక్తి చెందుతావు. కర్మణో హితి బోద్ధవ్యం, బోద్ధవ్యంచ వికర్మణ, అకర్మణశ్చ బోద్ధవ్యం, గహనా కర్మణో గతి. గహన కర్మణోగతి అనేది భగవద్గీతలోని శ్లోకం ఎంతమంది ఎన్ని రకాలుగా ఉపయోగించుకుంటారో ఆఫ్ట్ కోటెడ్ శ్లోకం ఇది. గహన కర్మణోగతి, కర్మ యొక్క మూమెంట్, కర్మ యొక్క గతి. కర్మ యొక్క గతి అంటే కర్మ ఏం చేస్తున్నావు అని కాదు. భగవద్గీత జ్ఞానయోగం మనకి కర్మ అనేటటువంటి పదం వాడినప్పుడు నువ్వేం చేస్తున్నావు అన్నది ముఖ్యం కాదు. సాత్వికాహారం చేయాలా, రాజసికాహారం చేయాలా, హింస చేయొచ్చా చేయకూడదా, బ్రహ్మచర్యం పాటించాలా పాటించకూడదా, తినా, దీని గురించి కర్మ గురించి పెట్టడం లేదు. దేని గురించి చెప్తున్నాడు? కర్మణ గతి, ద మూమెంట్ ఆఫ్ కర్మ. నువ్వు చేసిన ఈ పని వల్ల రేపు రాబోయేటటువంటి ఫలితం ఎలా ఉంటుంది దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకోవాలి అంటే మన భారతీయ యోగ విద్యలో కర్మని మూడు రకాలుగా విభజిస్తాం. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఇది కర్మ యొక్క గతి. కొన్ని పనులు మనం చేస్తాం, ఆ పనుల యొక్క రిజల్ట్ ఆ రోజే రాదు. క్లాసులు ఎగ్గొట్టాం, హాయిగా తిరిగామంతా, దాని ఫలితం ఎప్పుడు తెలుస్తుంది? పరీక్షలో రోజుల్లో తెలుస్తుంది. అంతవరకు ఆ దాని యొక్క గతి రాదు మనకి. అంతవరకు ఏమవుతుంది? అప్పుడు చేసినటువంటి కర్మ అంతా సంచితం అయి ఉంటుంది. దాని టైం వచ్చినప్పుడు అది దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. అదేంటి అంటే సంచిత కర్మ. ప్రారబ్ధ కర్మ, ఏ విధమైనటువంటి ప్రారబ్ధాన్ని తీసుకుని, అంటే ఏ విధమైనటువంటి లక్ష్యాన్ని తీసుకుని, ఇదివరకు చేసినటువంటి కర్మలలో కొన్ని మంచి పనులు చేసి ఉంటాం, కొన్ని చెడ్డ పనులు చేసి ఉంటాం. మంచి చెడ్డ అన్నది మన యొక్క కొలంబద్ద ఏంటంటే సుఖము దుఃఖము. సుఖంగా మన జీవితం గడిచిపోతూ ఉంటే మన ఉద్దేశం ఏంటంటే మనం మంచి పనులు చేసామని, కష్టాల్లో మన జీవితం గడిచిపోతూ ఉంటే మన ఉద్దేశం ఏంటి అంటే చెడు పనులు చేసామని. కానీ భారతీయ ఆధ్యాత్మికత దాని గురించి మాట్లాడటంలే. సుఖానికి దుఃఖానికి అంత సింపుల్ నిర్వచనం ఇచ్చేస్తే, అంత సులభంగా మనం అర్థం చేసేసుకోగలిగితే ఇంకేముంది అక్కడ. మంచి పని చెడు పని అనేది మెడికల్ ఎంట్రన్స్కి, దానికి చాలామంది ఇళ్లలో సుఖంగా జీవించగలిగే ఎండాకాలంలో పరీక్షలు అయిపోతాయి, ఇంటర్మీడియట్ పరీక్షలు. ఇంట్లో హాయిగా పడుకునే వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు హాలిడేస్. వాళ్ళు ఎక్కడికి వచ్చి పడతారు పాపం? ట్యూటోరియల్ కాలేజెస్కి వచ్చి పడతారు, కట్టుకుంటారు డబ్బు. ఒక్కొక్క రూమ్లో సాధారణంగా 20-30 మంది కూర్చుంటేనే విసుగ్గా ఉంటుంది. 50-60 మందిని తోస్తారు ఆ క్లాస్ రూమ్స్లో. లెక్చరర్కి నుంచోటానికి జాగా ఉండదు. ఒకసారి నేను వెళ్ళాను ఆ ఎంట్రన్స్ క్లాస్ ఎలా ఉంటుందో చూద్దామని. లంపలు వేసుకున్నాం, మళ్ళీ వెళ్ళకూడదని. ఫ్యాన్లు ఉండవు, లైట్లు ఉండవు, చీకటి గుహలు లాంటి గది. కాళ్ళ మీదే పిల్లలు కూర్చుని ఉంటారు. బ్లాక్ బోర్డ్ డస్టర్ తుడిపానంటే ఇటువాడి మీదైనా పడుతుంది, లేకపోతే నా మీదైనా పడుతుంది. ఇంతకీ ఓ 20,000-30,000 కట్టుకుని సెలవులు ఎంజాయ్ చేయకుండా వాడు అక్కడ ఆ కోచింగ్ తీసుకోవటానికి వస్తే వాడు సుఖంగా ఉన్నాడా దుఃఖంగా ఉన్నాడా అన్నది ప్రశ్న. దానికోసం చెప్తున్నాను నేను. అంచేత సుఖము దుఃఖము అనేది మీ లక్ష్యాన్ని బట్టి ఉంటుంది. మీకు డాక్టర్ అవ్వాలని ఉంటుంది, మీకు కాదు, మీకు మీ పిల్లవాడికి డాక్టర్ అవ్వాలని ఉంటుంది, మీ పిల్లవాడికి డాక్టర్ అవ్వాలని ఉందనుకోండి, అప్పుడు వాడు ఈ కష్టాలన్నింటినీ చాలా ఆనందంగా భరిస్తాడు. వాడు అసలు కష్టంగా ఉంది అండు. ఇంచేత కష్టము సుఖము ప్రారబ్ధ కర్మ బట్టి ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు అనుకుంటారు ప్రారబ్ధం ఏంటో, వాడు ప్రారబ్ధం పాండవులు చాలా కష్టపడ్డారని. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే పాండవుల యొక్క జీవితాన్ని కనుక మీరు గమనిస్తే వాళ్ళు సుఖపడింది ఎప్పుడు? అసలు తీరా సుఖపడదామంటే నానా గందరగోళం అయ్యాయి. ఒక్క బంధువు జీవించమిగలేదు కదా, వాళ్ళ ఐదుగురే పాపం మిగిలేరు, ఉన్నవాళ్ళు అడవిలు పాలయ్యారు. అందుకేగా పాపం అసలు భగవద్గీతలో మొదటే చెప్తాడు, నేను యుద్ధం చేయను బాబు, గెలిచినా నాకు లాభం లేదు, అంటే మన కొలబద్దతో. కానీ ఈనాటికి కూడా యుగాలు మారిపోయాయి, కానీ వాళ్ళ యొక్క కర్మను, యాక్టివిటీని మనం, కర్మగతిని మనం ఈనాటికి కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాం. ప్రారబ్ధ కర్మ, ఈ ప్రారబ్ధ కర్మ ప్రతి ప్రాణికి కూడా చాలా అద్భుతంగా మలుస్తాడు సూర్యుడు. చాలా అద్భుతంగా మలుస్తాడు. పాండవుల యొక్క జీవితమే ఆదర్శవంతం కాదు, ప్రతి వాడి జీవితము ఆదర్శవంతంగా ఉండాలనేదే సూర్యుడి యొక్క లక్ష్యము. ఎందుకు సూర్యుడి యొక్క లక్ష్యము? ఇంచంటే మనందరం సూర్యుడి యొక్క అంశాలు కనుకే. బంగారం యొక్క అంశం ఏ రంగులో ఉంటుంది? బంగారపు రంగులోనే ఉంటుంది. ఏ లక్షణాలు కలిగి ఉంటుంది? బంగారపు లక్షణాలే కలిగి ఉంటుంది. మన జీవితం అంతా కూడా, మన సృష్టి అంతా కూడా సూర్యుడి వల్ల జీవిస్తున్నాము. సూర్యుడు నుంచే మనం ఉద్భవించాము అంటే మన జీవితాలు ఏ స్థాయిలో ఉండాలి? సూర్యుడు లెవెల్లో ఉండాలి. ఆ వెలుగు ఉండాలి, ఆ వర్చస్సు ఉండాలి. అంచేత మన ప్రారంభ కర్మ ఖచ్చితంగా మన్ని ఆ సూర్యుడి యొక్క ఆ వర్చస్సు, సూర్యుడి యొక్క ఆ తేజస్సు, సూర్యుడి యొక్క ఆ యశస్సు, ఓజస్సు అవంతా కూడా మన జీవితాలలో ప్రతిబింబించేటట్టుగానే ఖచ్చితంగా ఉండి తీరాలి. అందులో డౌట్ ఏం లేదు. కానీ ఎక్కడ గందరగోళం జరుగుతోంది? మన ప్రారంభ కర్మను మనము జీవించకుండా ప్రారంభ కర్మకు విపరీతంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రకృతి మన్ని ఎలా జీవించమంటోందో మనం అలా జీవించటం లే. ప్రకృతి మన్ని ఏ ఉద్దేశంతో ఈ ఊళ్ళో ఈ స్థలంలో ఉండమని చెప్పిందో ఆ స్థలంలో మనం ఉండటం లే. ప్రారంభ కర్మ చాలా జాగ్రత్తగా మనం అవగాహన చేసుకోవాలి. సంచిత కర్మ అర్థమైంది కదా, పనులు ఇప్పుడు చేస్తాం, దాని ఫలితాలు ఇప్పుడే వస్తాయి. ప్రారంభ కర్మ కాస్త అవేర్నెస్ లో ఉంటే, ప్రకృతిని మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే ప్రారంభ కర్మ అర్థం చేసుకోవచ్చు. కానీ లక్ష్యం గుర్తుంచుకోండి. ఇప్పుడు భారతీయ యోగ విద్య మనకి చూపించేటటువంటి లక్ష్యం ఏంటి అంటే, మనం అందరము కూడా సూర్యుడి యొక్క అంశములే, సూర్యుడి యొక్క తేజస్సు యొక్క భాగాలే, సూర్యుడి యొక్క కిరణములే మనం అందరం కూడా. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ మన స్థాయి సూర్యుడి యొక్క స్థాయి కంటే తక్కువ అవ్వకూడదు. మన ప్రారంభ కర్మ రిఫ్లెక్షన్, మన ప్రారంభ కర్మ ఏ స్థాయిలో ఉండాలి? సూర్యుడి యొక్క స్థాయిలో ఉండాలి. కానీ సూర్యుడి యొక్క స్థాయిలో ఎందుకు లేదు? అసలు ఆ అవగాహనే లేనటువంటి సమాజంలో, ఆ అవగాహనే లేనటువంటి జీవిత విధానంలో జీవిస్తున్నాం. ఇంకెలా వస్తుంది? సుఖము దుఃఖము అనేది మన దగ్గర నుంచి ఆలోచించకూడదు. సూర్యుడి లెవెల్లో ఆలోచిస్తే, పుట్టిన దగ్గర నుంచి 22-23 ఏళ్ళు వచ్చేంత వరకు పిల్లవాడిని మనం చావుగొట్టి చెవులు మూసి ఏదో ఒకటి చదివిస్తూనే ఉంటాం మనం. ఏ ఉద్దేశంతో చదివిస్తాం 22-23 ఏళ్ల వరకు కూడా? తర్వాత వాడి జీవితము చాలా ఆనందమయంగా ఉంటుందని. అదేవిధంగా బ్రహ్మచర్య ఆశ్రమంలో, గురువు యొక్క ఆశ్రమంలో మొదటి 24 సంవత్సరాలు అంటే మొదటి 8 సంవత్సరాలు ఇంటి దగ్గర పెరుగుతాడు పిల్లవాడు మన భారతీయ సాంప్రదాయ ప్రకారం. తర్వాత గురువు యొక్క ఆశ్రమంలో పెరగాలి వాడు, రాజు కొడుకైనా సరే, ఎవడైనా సరే. వాడు రాజుగారు కొడుకు కదా అని వాడికి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండేది కాదు. సుధాముడు కదా పేదవాడు అని ఇంకో రకమైన, కృష్ణుడికి అదే ట్రీట్మెంట్, సుధాముడికి అదే ట్రీట్మెంట్ సాందీపని యొక్క విద్యాలయంలో. ప్రారంభ కర్మ అక్కడ చాలా బాగా అవగాహన ఏదైతే నేర్పేవాళ్ళు గురువులు, అసలు నీ జీవితం ఎక్కడికి వెళ్తోంది, నీ జీవిత లక్ష్యం ఏమిటి. ప్రతి వాళ్ళకి ఉంటుంది ప్రారంభ కర్మ. ఆఖరికి మనం శ్రీకృష్ణ సీరియల్ చూస్తే ఆ ప్రారంభ కర్మ యొక్క అవగాహన చాలా స్పష్టంగా అర్థమవుతుంది. శంబరాసురుడు దగ్గర వంటవాడుగా పనిచేస్తున్నటువంటి భార్య కీరోలు, బాణామతి కదా, శంబరాసురుడి దగ్గర ఏం పనిచేస్తుంది ఆవిడ? ఆఫ్టర్ ఆల్ వంటగత్తె. వంటగత్తెకి ఎంత ప్రముఖ పాత్ర వచ్చిందో చూడండి ప్రారంభ కర్మ. అలాంటి ప్రారంభ కర్మ ఖచ్చితంగా మనందరికీ ఉంటుంది. అందులో ముఖ్యంగా భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళకి, భారతదేశంలో పుట్టడానికి చాలా మంది దేవతలు కూడా బాధపడటానికి కారణం ఈ ప్రారంభ కర్మ. ఇక్కడ పుట్టామంటేనే ఖచ్చితంగా ఏదో ఒక యోగ సాంప్రదాయము, ఏదో ఒక యోగ విద్యను అవగాహన చేసుకుని ఆ స్థాయికి ఎదగటానికి కావలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అది మర్చిపోయాం ఈనాడు యొక్క ఆధునిక విద్య సౌలభ్యనాల ఏమనాలో. మరి అక్కడితో ఆగిపోలేదు ఆగామి కర్మ, రాబోయే కర్మ. ఈ రాబోయే కర్మ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? సంచిత కర్మ ఎన్ని జన్మల బట్టి మనం పేర్చుకుంటూ వచ్చాము. ఒక జన్మలో దాన్నంతా మనం భరించలేము. ఇంచేత సూర్యుడు యొక్క ఓ విచిత్రమైనటువంటి కిరణం ఉంది, దాన్ని చిత్రగుప్త కిరణము అంటాం. దాన్ని చిత్రగుప్తుడని యమధర్మరాజు దగ్గర ఆ చిత్రగుప్తుడు చిట్టాలు రాస్తూ ఉంటాడని, కరెక్టే, అది ప్రకృతి తన చిట్టాలు తన తన కంప్యూటర్లో తను పెట్టేస్తూ ఉంటుందంతా. ఆ చిత్రగుప్తుడు ఏం చేస్తాడట అంటే, మనం భరించగలిగేటటువంటి దాంట్లో 33% మాత్రమే కష్టాలను ఆ జీవితంలో రిలీజ్ చేస్తాడట. దానికే మనం ఇంత గందరగోళం పడిపోతాం. మొత్తం రిలీజ్ చేస్తే అసలు ఎంత గందరగోళం పడతాం. అంచేత ఆ సంచిత కర్మ అక్కడ ఉంటుంది. ఈ యోగ విద్య ధ్యాన యోగ ఏం చెప్తోందంటే, సంచిత కర్మను ఆగామి కర్మను మీరు పూర్తిగా దగ్ధం చేసేసుకోవచ్చు, పూర్తిగా మార్చేయచ్చు. మళ్లీ ఆ కర్మానుసారంగా గహన కర్మణో గతి, కర్మ యొక్క గతి గురించి చెప్తున్నాను నేను. నిజంగా కర్మ చేయటం గురించి మాట్లాడటం లేదు శ్రీకృష్ణుడు అక్కడ, కర్మ యొక్క గతి గురించి చెప్తున్నాడు. సంచిత కర్మగతిగా మారుతోందా, అది ప్రారంభ కర్మగతిగా మారుతోందా, ఆగామి కర్మగా మారుతోందా? ఆగామి కర్మను సంచిత కర్మను ఖచ్చితంగా మనం పూర్తిగా మార్చేసుకోవచ్చు. పూర్తిగా మనం దాన్ని దేన్ని మార్చుకోలేమంటే ప్రారంభ కర్మను మార్చుకోలేము. ఈ భౌతిక శరీరం రావటానికి ద సోకాళ్ళ చిత్రగుప్త కిరణం, సూర్యుడు యొక్క ఆ చిత్రగుప్త కిరణం దేన్నైతే నిర్ణయించుకుందో దాన్ని మాత్రం మీరు మార్చలేరు. వాళ్ళు ఎక్కడ ఏ జాతిలో పుట్టారో, ఏ వంశంలో పుట్టారో, ఏ జెనెటిక్ కోడ్లో, ఏ రంగుతో, ఏ బుద్ధి యొక్క విశాలత్వంతో పుడతారో ఆ విశాలత్వంతో పుడతారు. కానీ ఈ ప్రారంభ కర్మను సూర్యుడి యొక్క ప్రారంభ కర్మగా మార్చుకున్నటువంటి వాళ్ళు ఏ ఏ స్టేటస్లో ఉన్నారో చూసుకోండి. మాల పిచ్చమ్మ, ఏమి చదువుకోలేదు, ఏమి చేసుకోలేదు, కానీ ప్రారంభ కర్మను సవ్యంగా అవగాహన చేసుకుంది, చెప్పుకుంటున్నాం కదా. కబీర్దాస్, మీరాబాయి, తులసీదాస్, విభీషణుడు, ఉడత, రకరకాలైనటువంటి జీవప్రాణి కోటులన్నింటినీ కూడా మనం ఎప్పుడైతే కరెక్ట్గా జీవించటం నేర్చుకుంటామో మనకి ఆ ప్రారంభ కర్మ యొక్క భారం మనకి తెలియదు. ఇంచేత ఆ ప్రారంభ కర్మ ఖచ్చితంగా మనం ఎక్కడికి తీసుకెళ్తుంది, సూర్యుడి దగ్గరికి తీసుకువెళ్ళటానికి మాత్రమే ఆ ప్రారంభ కర్మ ఉపయోగపడుతుంది. మనం సూర్యుడి దగ్గరికి వెళ్లకుండా మిగతా పనులన్నీ చేస్తున్నాం. దేనికోసం అయితే ఆ కిరణము, ఆ జన్మ, కిరణము అంటే ఈ మానవ జన్మ, దేనికోసం అయితే ఇవ్వబడిందో, మరి ఈ మానవ జన్మ దేనివల్ల ఇవ్వబడింది అంటే చిత్రగుప్తుడు అని చెప్పాను కదా. ఈ చిత్రగుప్తుడే రాహుకేతువులు. అందుకే జ్యోతిష్ శాస్త్రంలో రాహుకేతువులకి ఇవ్వబడినటువంటి రంగు కూడా చిత్ర విచిత్రంగా ఉంటాయి. చిత్రగుప్తుడు, రాహుకేతువులు రెండు విరోధమైనటువంటి గ్రహాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఒకటి తల, ఒకటి తోక అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. దాని గురించి ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు చూడండి. కర్మణ్యకర్మయ పశ్యేత్, పశ్యేదకర్మణి చ కర్మయ, స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మకుత్. కర్మలో అకర్మని, అకర్మలో కర్మని చూడగలిగిన వాడే బుద్ధిమంతుడు. భలే జవాబులు చెప్తూ ఉంటాడు శ్రీకృష్ణ. ఇంతకీ ఏం చెప్పాడో నాకు అర్థం కాలే. అందుకే గహనా కర్మణోగతి అన్నాడు. కర్మ అకర్మ పేరులోనే అర్థమవుతుంది కదా. కర్మ అంటే మీరు ఏం చెయ్యాలో, ఏం చెయ్యాలో అది. అకర్మ అంటే ఏది చెయ్యకూడదు అది. జవాబిస్తున్నాను నేను చాలా సింపుల్గా నీకు తేల్చేస్తాను. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు, పెద్ద పెద్ద పండితులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. నీకు ఏ విధమైనటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా సింపుల్గా చెప్పేస్తున్నాను కర్మ అంటే అకర్మ అంటే ఏంటి అని. ఏమన్నాడు, కర్మలో ఎవడవుతే అకర్మను చూస్తాడు, అకర్మలో కర్మను చూస్తాడు వాడు మహాపండితుడు. ఇంతకీ ఏం చెప్పాడు. అందుకే చిత్రగుప్తుడు అనేది రాహువు కేతువు యొక్క విజ్ఞానం. వాటికి రోజులు ఇవ్వబడలే, ఏడు గ్రహాలే మన జీవితాన్ని కంటిన్యూ చేస్తుంటాయి. ఏడు గ్రహాలు అలాగా 52 వారాలుగా మారుతాయి, 52 వారాలు సంవత్సరాలుగా మారుతాయి, సంవత్సరాలు మళ్ళా సంవత్సరాలుగా మారుతుంటాయి, సంవత్సరాలు యుగాలుగా మారుతుంటాయి. కానీ మల్టిప్లికేషన్ ఈ 7 వారాలే, 7 వారాల తర్వాత 1 వీక్, ఈ వీక్ నుంచి రిపిటిషన్ ఆఫ్ దోస్ 7 డేస్, మిగతా ఏం లేవు కదా. వీటి మధ్యన రాహుకేతువు ఇరుక్కుంటారు. ఈ రాహుకేతువు యొక్క విచిత్రమైనటువంటి పని ఏంటి అంటే, మనం ప్రారంభ కర్మ అంటే ఏం చెప్పుకున్నాం ఇందాక, ప్రారంభ కర్మ అంటే మన జీవితాలను సూర్యుడితో సమానంగా మార్చేసేటటువంటి కర్మ. అలాంటి కర్మనే తీసుకుని మానవ జన్మ పుడతాడు. అలాంటి కర్మ లేనివాడు మానవ జన్మలో పుట్టలేడు. మళ్ళా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మానవ శరీరధారి అయి పుట్టాము, ఆ ప్రారంభం మనకి ఉంది అంటేనే అర్థం ఏంటి అంటే ఖచ్చితంగా ఈ ప్రారంభంతో పుట్టాం కదా. ఈ శరీరం ఉందంటే ఈ ప్రారంభంతో పుట్టాం. ఈ ప్రారంభం ఉంది కనుక దీని అర్థం ఏంటి అంటే మనం ఖచ్చితంగా సూర్యుడు యొక్క స్థితికి ఎదగలము. సూర్యుడు యొక్క స్థితికి ఎదగటానికి కావలసినటువంటి కర్మలు ఎలా చేయాలో దానికి కావలసినటువంటి పరిస్థితులే మీకు ఇవ్వబడతాయి. అంచేత మీరు పరిస్థితులను వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరు ఎక్కడున్నారో అక్కడే ఈ ప్రారంభ కర్మను ఉపయోగించుకుని ఈ సూర్య విద్యను నేర్చుకోవచ్చు. ఎలా నేర్చుకోవాలి అంటే రెండు రకాలైనటువంటి కర్మలుంటాయి, చెయ్యదగినటువంటి కర్మలుంటాయి, చేయకూడనటువంటి కర్మలుంటాయి. చేయవలసినటువంటి కర్మలు చేయాలి, చేయకూడనటువంటి కర్మలు చేయకూడదు. ఇది మళ్ళా జాతక చక్రంలో మన శరీరంలో ఉన్నటువంటి గ్రహాలు, జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహాలు ఇవంతా తెలిసినటువంటి పరమ పరమ మహా అద్భుతమైనటువంటి జ్యోతిష శాస్త్రవేత్తలు, వాళ్లకి కూడా అర్థం కాదు గహన కర్మణోగతి, అది కూడా శ్రీకృష్ణుడే చెప్పాడు అని నీకు సింపుల్ ట్రిక్ చెప్తున్నాను. ఏంటి ఆ సింపుల్ ట్రిక్? ఏది కర్మో ఏది అకర్మో నువ్వు గందరగోళం పడక్కర్లేదు. కర్మలో అకర్మని, అకర్మలో కర్మని చూడటం అంటే అర్థం ఏంటి? నువ్వు ఏం చేస్తున్నావో నువ్వు అదే కాకు. పాయింట్ అర్థం చేసుకోండి. శ్రీకృష్ణుడు ఎంత సింపుల్ గా సొల్యూషన్ ఇచ్చాడు. దాన్నే మనం ఈ సాధనా శిబిరంలో ఎప్పుడు ఏం చెప్పుకుంటాం అంటే నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. జరిగింది కరెక్ట్, అది ఏదైనా కావచ్చు, అది కర్మ కావచ్చు అకర్మ కావచ్చు, వాడి కర్మ అది, అది మనకు అనవసరం. జరిగింది కదా అది, ఇట్ హ్యాజ్ హ్యాపెండ్. జరిగిందేదో జరిగింది, చేసిందేదో చేసేసాం. ఎక్కడ నువ్వు తప్పు చేస్తున్నావు అది నేను చేశాను అనేటటువంటి భావన తెచ్చుకుంటున్నావు, ఆ భావన వదిలేని రెండో అధ్యాయంలో చెప్పాడు, మూడో అధ్యాయంలో చెప్పాడు. అంతేనా, మొత్తం జ్ఞానయోగంలో వాడు చెప్పేది ఏంటంటే నువ్వు పనులు చేయి, సాధ్యమైనంత వరకు నీకు అర్థమైనట్టు సూర్య విజ్ఞానాన్ని ఉపయోగించుకో, గ్రహ యొక్క గతుల్ని తెలుసుకో, నీ శరీరంలో గ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకో. పెద్ద పెద్ద పండితులకి ఇవంతా తెలిసినా కూడా వాళ్ళు తప్పు చేయొచ్చు, ఏమీ తెలియనివాడు కరెక్టే చేసేస్తాడేమో ఒకసారి తెలీదు. కానీ ఏది జరిగినా కర్మలో అకర్మని, అకర్మలో కర్మని ఎవడవుతే చూడగలుగుతాడో. అంటే ఏంటి అక్కడ చెప్తున్నాడు జ్ఞానయోగంలో శ్రీకృష్ణుడు, నువ్వు చేసేటటువంటి ప్రతి పని వెనకాతల ఓ విచిత్రమైనటువంటి శక్తి పనిచేస్తూ ఉంటుంది. సూర్యుడు యొక్క శక్తి మాత్రమే కాకుండా మన శరీరంలో నిబిడీకృతమైనటువంటి ఒక శక్తి ఉంది, దాన్ని మనం కుండలిని శక్తి అని పిలుస్తూ ఉంటాం. ఆ కుండలిని శక్తి వైపు ఇండికేట్ చేస్తున్నాడు ఇక్కడ. ఆ కుండలిని శక్తి ఎలాగా ప్రారంభ కర్మ వైపు మనుషుల్ని తీసుకెళ్తుందో తర్వాత శ్లోకంలో చెప్తాడు. ఈ శ్లోకంలో మాత్రం ఎంతవరకు చెప్తున్నాడో అర్థమైంది కదా మీకు. మన ఉద్దేశం ఏంటి? మన ప్రారంభ కర్మ మనని సూర్యుడితో సమానంగా చేయగలదు ఈ జన్మలోనే. సూర్యుడితో సమానంగా చేయగలిగేటటువంటి ప్రారంభ కర్మ ఉన్నటువంటి వ్యక్తే మానవ శరీరంలో పుడతాడు. బైఛాన్స్ వాడు చేసుకున్నటువంటి కర్మలు ఈ ప్రారంభ కర్మకి అనుకూలంగా లేకపోతే మళ్ళా వాడు కింద యోనులకు కూడా వెళ్ళవచ్చు. శుద్ధి సాయి చెప్తాడు కదా, నాతో పాటు ఒకే గురువు దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు మేకలుగా ఉన్నారు, మేకలుగా పుట్టారు, మేకలుగా కప్ప ఏంటది, కప్ప బల్లి పావు రకరకాలైనటువంటి యోనుల్లో పుట్టచ్చు. కానీ మానవ జన్మ ఎత్తామంటే ఎంత అదృష్టమో ఊహించుకోండి. దీన్ని వేస్ట్ చేసుకోవద్దని చెప్పడానికి, అంటే రేపు భయపెట్టడానికి కాదు ఇదంతా చెప్పేది. అంచేత ఇంత అద్భుతమైనటువంటి అవగాహనకు వచ్చి, ఇంత అద్భుతమైనటువంటి విద్య ఉంది అని తెలుసుకుని, ఆ విద్యను సాధించటానికే మీకు ఈ మానవ శరీరం లభించినది అని తెలుసుకున్న తర్వాత ఏది చెయ్యాలో ఏది చేయలేదో అని మీమాంసలో పడి, నేను చెప్పానే కదా మీకు, జర్రే నడుస్తుందిట, 1000 కాళ్ళు సెంటిపీడ్, 100 కాళ్ళు ఉంటాయంట. దానికి తుంటర్ కుర్రాళ్ళు ఉంటారు కదా, వాడు దాన్ని అడిగట, వాడు ఎలా అడిగాడు ఎలా మాట్లాడాడు అని అడగక్కండి నన్ను, కథ అంతే. వాడు అడిగట, మేము నడక నేర్చుకోవడానికి 2 కాళ్ళే ఉన్నాయి, ఎంత కష్టపడతాం, జారుతాం, పడుతూ ఉంటాం, కుడికాలు ముందు వేయాలా ఎడంకాలు ముందు వేయాలా అని, నీకు 100 కాళ్ళు ఉన్నాయి, ఇంతకీ నువ్వు ఏ కాలు ముందు వేసి నడిచావు? అది అక్కడే ఉంది, ఇంకా అది ఆలోచిస్తూ ఉంది, అది ఏ కాలు ముందు వేసిందో. అంచేత కిం కర్మ కిమ కర్మేతి, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేటటువంటి ఆలోచనలో పడి ఆగిపోతావేమో, ఆగిపోకు, ఏమీ కంగారు పడకు, నువ్వు ఏం చేస్తే అదే రైట్. ఇంచేత మన చుట్టూరా ఉన్నటువంటి గ్రహాల యొక్క శక్తి, మన చుట్టూరా ఉన్నటువంటి ప్రకృతి యొక్క శక్తి ముందు మన శక్తి ఎంత? అంచేత నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు చచ్చినట్టు నువ్వు చేసేటటువంటి పనిని అది మంచి వైపుకే తోస్తుంది. నువ్వు కూడా సహాయపడితే సహాయపడు, సహాయపడకపోయినా అది నిన్ను మెడ వంచి మరీ తీసుకెళ్తుంది అనేటటువంటి భావాన్ని అర్థమయ్యేటట్టు చెప్తూ, సబుద్ధిమాన్ మనుష్యేషు, వాడు బుద్ధిమంతమైనటువంటి మనిషి, యుక్త కృత్స్న కర్మకుత్, వాడు అన్ని రకాలైనటువంటి చేయవలసినటువంటి పనులు చేసిన వాడవుతాడు. ఇక్కడ నుంచి ఆ యోగ విద్య, ఎన్ని రకాలైనటువంటి యోగాలున్నాయో భారతదేశంలో, ఆధ్యాత్మిక దేశంలో, ఆధ్యాత్మిక సాంప్రదాయంలో అన్నిటినీ చెప్పుకుంటూ వస్తాడు. ఒక్కదాన్ని మిస్ చేయడు శ్రీకృష్ణుడు. ఎంత అద్భుతంగా చెప్తాడో చూడండి. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. నువ్వు పండితుడు ఎవదలుచుకుంటే, ఏ పండితుడివి? శాస్త్రజ్ఞానంలో కాదు. ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ, సంచిత కర్మ, ఈ విష వలయం నుంచి నువ్వు బయటపడదలుచుకుంటే నువ్వు చేయవలసినవి రెండే రెండు పనులున్నాయి. సర్వారంభ పరిత్యాగి, నువ్వు దేన్ని నీ అంతట నువ్వు మొదలెట్టకు. పని మనం మొదలెడతాం ముహూర్తం చూసుకుని, చేయొద్దంటాడు. ఇంకోటేజంటాడు, కామ సంకల్పవర్జితా, ఏ కోరికలు ఉంచుకోకు, ఏ సంకల్పము లేకుండా జీవించు. మూడు పాయింట్స్ చెప్తాడంతే. దీన్నే ఈనాడు అచల యోగం అని, అమనస్క యోగమని, రమణ మహర్షి మ్యాన్ నో దై సెల్ఫ్, హూయామై, నేనెవరిని అనేటటువంటి యోగ విద్యతో స్టార్ట్ అయింది. ఎన్ని యోగాలు చెప్పుకొస్తాడో చూడండి. మొదటి శ్లోకంలో మూడు యోగాలు చెప్పుకుంటున్నాడు. అమనస్క యోగము, కోరికలు ఎక్కడి నుంచి వస్తాయి? మనస్సు ద్వారా వస్తాయి. మనస్సులో వచ్చేటటువంటి కోరికల్ని వస్తూ ఉంటాయి అంతే. ఇప్పుడు గాలి వచ్చింది, ఆకు లేచింది, గాలి తగ్గింది, ఆకు నేల మీద పడిపోయింది, మళ్ళా గాలి వచ్చింది, ఇంకో దిశకి ఆకు వెళ్ళింది. ఒక చెట్టు కింద ఓ 70 ఏళ్ల ముదసలి వ్యక్తి చైనాలో కూర్చున్నాడు. ఒక ఎండుటాకు రాలి కింద పడింది. ఆ ఆకు రాలి కింద పడేటటువంటి టైం ఎంత పడుతుందో మీరు ఊహించగలరు కదా, పెద్ద టైం ఏం పడుతుందని. ఆ క్షణంలో అతనికి జ్ఞానోదయం అయింది. లావోత్సే అని అతని పేరు. యమనస్క యోగము విదేశాలలో కూడా తనదైనటువంటి పంధాలు అతను చెప్పుకొచ్చాడు. ఏంటి అతను చెప్పినటువంటిది? లావోత్సే చెప్పినటువంటి యోగం కానీ ఇక్కడ జ్ఞానాగ్ని అనేటటువంటి పేరుతో శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి సాధనా విధానం మొట్టమొదటి చెప్తున్నాడు. ఇది చాలా సింపుల్, మీరు కొంచెం ప్రయత్నిస్తే సాధించగలుగుతారు. కోరికలు వస్తూ ఉంటాయి, కోరికలు వెళ్ళిపోతూ ఉంటాయి. చూస్తూ ఉండండి, వాటిని గమనిస్తూ ఉండండి, దాని వేపుకి వెళ్ళకండి. మీరు స్థిరంగా కూర్చోండి. కామ సంకల్ప వర్జితాహ, మరి అలా స్థిరంగా కూర్చుంటే మనకి తిండవుడు పెడతాడు. అంచేత కండిషన్ పెట్టాడు. తర్వాత ఏమని పెడతాడు కండిషను? నీ నిత్య జీవిత యాత్రకి కావలసిన పనులవుతే చేసుకో, అభ్యంతరం లే. నీ బాధ్యతలు నిర్వర్తించే పని అయితే చేసుకో. కోరిక, న్యూస్ పేపర్ చదవాలనుంది, టీ తాగాలనుంది, సిగరెట్ తాగాలనుంది, పిల్లవాడు మట్టిలో ఆడుకుంటున్నాడు విధవా ఆడుకోకొని తిట్టాలనుంది, ఇవేం పనికిరావు. ఆకలేసింది, అన్నం పెట్టమని అడగొచ్చు, లేకపోతే మీరు వెళ్ళి దాహం తాచుకోవచ్చు. ఆఫీస్కి టైం అయింది, కామ సంకల్ప వర్జిత అని శ్రీకృష్ణుడు చెప్పాడు కనుక నేను ఆఫీస్కి వెళ్ళను, ఒప్పుకోడు ఈ సాధనలో. ఇంచేత అది ప్రకృతిలోని భాగమే. అది నువ్వు ప్రకృతి యొక్క ఒక విశాల పరిణామ క్రమంలో ఆ ఆఫీసులో పనిచేసేటటువంటి ఒక బాధ్యత నీకుంది కనుక చేస్తున్నావు తప్ప అక్కడేదో వస్తుందని కాదు. బాధ్యత, బాధ్యత, బాధ్యతను గుర్తుంచుకోండి. అమనస్క యోగము అని దీనికి పేరు. అచల యోగం అని కూడా ఇక ఎక్కడో విజయవాడ వెనకాతలు ఉందన్నారు, నాకు తెలియదు. కానీ ఆ అచల యోగం కూడా ఇదే యోగం. చెల్లించండి దీనికి కూడా. ఈ యోగం అర్థం చేసుకోండి. యస్య సర్వే సమారంభ, ఏ పని మొదలెట్టాడు వాడంతటి వాడు. దాన్ని మనం ఏం చెప్పుకున్నాం? నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఏం జరుగుతే అది జరుగుతుందని. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఈ విధమైనటువంటి జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో మీ అన్ని కర్మలు సమసిపోతాయి. అసలు ఆ కర్మలకి విలువ ఉండదు, అవి మిమ్మల్ని ఏమి చేయలేవు. మీరు సహజంగానే జీవన్ముక్త స్థితిలో జనక మహారాజు వాళ్ళు ఎలా జీవించారు, జీవించారు. ఈ స్థితి చేరుకోవటానికి మీరు ఎన్ని రోజులు ఎన్ని గంటలు సాధన చేయాలో ఆలోచించుకోండి. ఏమీ సాధన చేయకలే, ఆ మూడ్లో ఉండాలి. కానీ ఏంటా మూడు? ఇంకా మీరు కదలకూడదు. మరి దోమ కుట్టింది, గోక్కోవచ్చా? న్యాచురల్, అది హాయిగా గోక్కోవచ్చు, దోమను చంపేయవచ్చు. నేను చాలాసార్లు సిద్ధిసాయి ఉదాహరణ చెప్తూ ఉంటాను కదా మా స్నేహితుల గురించి. ఇక్కడే జరిగింది ఆ సంఘటన, ఈ ఇంట్లోనే. ఒకరోజు నేను పాలు కాచుకుంటున్నాను. మా స్నేహితుడు ఒకడు విజయవాడ నుంచి వచ్చాడు. పాలు కాచుకుంటున్నాను, ఇంకా అది పాలు కాచుకోవడం మొదలెట్లే, కాచుకోబోతున్నాను. ఈ లోపల వచ్చాడు, స్టవ్ ఆపేసి వచ్చేసాను. ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడతాడు కదా అని. కానీ మన 2 నిమిషాలు 3 నిమిషాలు సహజంగానే 1 గంట 2 గంటలు అయింది. ఈ లోపల వంటిట్లో చప్పుడైంది. వంటిట్లో చప్పుడవుతే ఏమైంది? పిల్లి పాలు తాగేసింది. రామకృష్ణ చాలా అదృష్టం ఉంటాడు, ఈ సిద్ధిసాయి వచ్చాడు పాలు తాగాడన్నాడు. నేను చాలా ఆనందించాను, అబ్బా నా అదృష్టాన్ని, అయినా తలిపిందుకు వేసుకోలేదన్నాడు. అక్కడ బాధపడ్డాను, సిద్ధిసాయి వచ్చాడు పాలు తాగాడు కదా. మరి సిద్ధిసాయి స్వయంగా వచ్చి పాలు తాగితే ఆనందించాలా, తలుపులు వేసుకోవాలా? అలాంటి మోసాలు మనని మనం చేసుకోవద్దు మాటలతో. మీరు నిజంగా పిల్లే సిద్ధిసాయి అనుకుంటే వేయండి, ఆర్తలు ఇవ్వండి, నాకేం అభ్యంతరం లే. కానీ నేను మాత్రం ఒకటే చెప్తా, షిర్డీ సాయి కనుక నా దగ్గరికి వస్తే, నాయన నువ్వు పిల్లి వేషంలో రాకు, కుక్క వేషంలో రాకు, హాయిగా నిన్ను గుర్తించగలిగేటటువంటి వేషంలో రా. మేము అజ్ఞానంలో నీకు తెలుసు కదా, మా యొక్క అజ్ఞానాన్ని నువ్వు ఎందుకు టెస్టులో పెడతాం? ఇది ఎందుకు ఈ ఉదాహరణ ఇస్తున్నావు అంటే, కథల్లో చదివి పుస్తకాల్లో చదివి వాగాడంబరమే తప్ప మనకి ఆ జంతువులలో ఆ సాయి ఉన్నాడనే అనుభూతి లేదు. అనుభూతి లేనప్పుడు నతనవద్దు, కొట్టండి కుక్కల్ని, వాటిని వస్తే గౌరవించవలసిన వాటిని గౌరవిస్తాం, గౌరవించకూడని వాళ్ళని గౌరవించాం, ప్రశ్నే లేదు. అంచేత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానాన్ని ఉపయోగించుకోండి. జ్ఞానం ఎందుకు ఇచ్చాడు? కుక్కలో దేవుణ్ణి చూడమని కాని, కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టమని కాదు. ప్రతి దాంట్లోనూ ఆ సూర్యుడి యొక్క, ఆ సర్వాంతర్యామి యొక్క అంశం ఉన్నది, అంతవరకు కరెక్టే. కానీ